కృష్ణ. సో లాస్ట్ క్లాస్ లో మనం 8.8, 8.9, 8.10 చూసుకున్నాం. అది ఒకసారి రివైజ్ చేసుకొని తర్వాత 8.11, 12.13 టైం బట్టి వద్దాము. సో ఇందులో 0.5, 6, 7 శ్లోకాలు మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకో ఉండాలి మన లైఫ్ లాంగ్. అంటే చనిపోయేటప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఐదో శ్లోకంలో కృష్ణుడు ఏమంటాడు, సో నన్నే తలుచుకుంటూ తన కానీ దేహ త్యాగం చేస్తే ఖచ్చితంగా అతను నా భావం తెలుపుకుంటాడు, నాకు ఎటువంటి సందేహం లేదు అంటాడు. 6వ శ్లోకంలో ఎవరెవరు ఏ భావంలో వంచుకుపోతారో వారికి ఆ భావన శరీరము వచ్చేస్తుందని చెప్పేసి క్లియర్ చేస్తాడు. కాబట్టి మనం చివరిలో మనం ఖచ్చితంగా కృష్ణుని తలుచుకొని మనం మన దేహాన్ని వదలాలి అనుకుంటే మాత్రం, సో 8వ శ్లోకంలో సో కృష్ణుడు మొత్తం సర్వకాలాలు అన్ని పరిస్థితుల్లో కూడా నన్నే తలుచుకుంటూ నువ్వు యుద్ధం చేయి, నీ మనసుని నీ బుద్ధిని నాకు అర్పించు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. సో చనిపోయేటప్పుడు కృష్ణుని తలుచుకోవాలంటే మన జీవితకాలము అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో మనం భగవంతుని తలుచుకోవాలి. కాబట్టి చనిపోయేటప్పుడు మనం తలుచుకోవచ్చులే అనేటువంటి భావన మనం తీసేయాలన్నమాట. మరి రోజు అన్ని కాలాల్లో అన్ని పరిస్థితులు మనం చేసుకోగలుగుతామా, నిజంగా మన మనసు అంతా సహకరిస్తుందా అంటే ఎస్ సహకరిస్తుంది. 8వ శ్లోకంలో సో అభ్యాస యోగ యుక్తేన, సో ఖచ్చితంగా మనల్ని అభ్యాసం చేయమంటాడు అంటే ప్రాక్టీస్ చేయమంటాడు అంటే ఎలాగా, ఓ పార్థ మనసును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. కాబట్టి మన ఫోకస్ మన ప్రాక్టీస్ అంతా ఎవరి మీద ఉండాలి అంటే సో కృష్ణుడి మీదే ఉండాలి అనమాట. ఇంకా ఇతర మార్గాల్లో కావచ్చు, ఇతర దేవతలు అని చెప్పి ఇతర పద్ధతులు అని చెప్పి మనము డివేట్ కావద్దు, డైవర్ట్ కావద్దు. ఎందుకంటే భగవంతుడు 7వ అధ్యాయం నుంచి మనకి తన గురించి తాను చెప్పుకుంటూ వస్తున్నాడు, తన స్థితిని అని చెప్పుకుంటూ వస్తున్నాడు, తన స్థాయి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. సో మనం క్రమంగా భగవంతుడిని నమ్మి, భగవంతుడు కృష్ణుడిని నమ్మి ఆయన స్మరణలోనే మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం చేరుకుంటాం. ఖచ్చితంగా ఏదైనా ఒక గోల్ని ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఇతర వేటి మీద మన ఫోకస్ వెళ్ళకూడదు. అంటే ఒక దాంట్లో మనం పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి అని అంటే సిన్సియర్గా మనం ప్రాక్టీస్ చేయాలంటే ఒకదాని మీదే మనం ఫోకస్ చేయాలి. అప్పుడే దాంట్లో మన లోతుల్లోకి వెళ్ళి హయ్యెస్ట్ పాయింట్ రీచ్ అవ్వగలం. అట్లానే భగవంతుని తప్పకుండా చేరుకోవాలి అనుకుంటే మాత్రం తప్పక ఆయన స్మరణలో మనం ఉండడానికి ప్రయత్నించాలి. ప్రతిదీ ఆయన సంబంధంలోనే మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంతిమంగా నేను ఆయన చేరుకోనటువంటి ఆ లక్ష్యాన్ని ఇప్పుడు మనం మర్చిపోకుండా వెళ్ళాలి. అదే అదే సమయంలో ఈ గురు పరంపరలో మనకి ఇచ్చేటువంటి ఆచరించేటువంటి పద్ధతులు శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, సో ఈ నవవిధ భక్తిని మనం ఈ దీంట్లో నుంచి మనం వెళ్ళాలన్నమాట. సో మనం యోగ మిశ్ర భక్తిలో వెళ్ళచ్చు, కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తిలోకి వెళ్ళచ్చు, కానీ వాటి ద్వారా మనం వెళితే భగవంతుడి ప్రేమను మనం పొందలేము. భగవంతుడి లోకాన్ని పొందొచ్చు, భగవంతుడి రూపాన్ని పొందొచ్చు, భగవంతుడికి సంబంధించినటువంటి ఐశ్వర్యాన్ని ఆ శక్తులు కూడా మనం పొందొచ్చు, కానీ మన భగవంతుడి ప్రేమను మనం పొందలేము అన్నమాట. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని తలుచుకుంటూ ఆయన స్మరణ ఉండడానికి ప్రయత్నించడం, ఏమాత్రం సమయం దొరికినా కీర్తన నేర్చుకోవడానికి ప్రయత్నించడం, ఏమైనా సమయం దొరికినా భగవద్గీత పాఠం చదవడానికి ప్రయత్నించడం, ఎవరికైనా మనం చెప్పడానికి ప్రయత్నించడం, సేవల్లో పాల్గొనడానికి ప్రయత్నించడం, సమూహాద్యత మనం మన మనసుని ట్రైన్ చేయాలన్నమాట, ట్యూన్ చేయాలన్నమాట ఆయన్ని స్మరించేటట్టుగా. అలాగే పడుకునే తర్వాత పడుకునే సమయంలో మనం ఏదైనా ఆయన సంబంధించినటువంటి కొన్ని కీర్తనలు మనం వింటూ పడుకోవడము, మొత్తానికి రోజులో ఏదో ఒక సందర్భంలో మనం ఎక్కడ అవసరం చేయాలి. మనం ఆయన స్మరణలోనే మనం ఉండడానికి ప్రయత్నించాలన్నమాట. సో మనం ఆ విధంగా మనం 8వ అధ్యాయంలో స్వరూపిస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ యోగ మిశ్ర భక్తులు ఏ విధంగా భగవంతుని తలుచుకుంటారు అది మనం తెలుసుకున్నాం. భక్తుడైతే అనుకున్నట్టు శ్యామసుందరుడి రూపాన్ని తెలుసుకుంటాం, ఆయన వేణువుని పట్టుకున్నట్టుగా త్రిభంగ లలితం, ఆయన పోజ్ ఎలా ఉంటుంది, సో ఆయన వస్త్రాలు ఏం వేసుకొని ఉంటాడు, ఆయన కళ్ళు పద్మాల్లాగా ఉండడము, అట్లా తను అలా ధ్యానిస్తాడు లేదా అలా స్తుతిస్తాడు, అలా ప్రార్థిస్తాడు లేదా అలా కీర్తన అలా పాడుకుంటాడు భక్తుడైతే. కానీ యోగ మిశ్ర భక్తుడు ఎలా చేస్తాడు, ఎలాగా భగవంతుని తలుచుకుంటాడు, అది 8వ అధ్యాయం 9, 10 శ్లోకాలు అన్నమాట. సర్వపురుషుని సర్వము తెలిసిన వాణిగా, అతి ప్రాచీనునిగా, నియామకునిగా, సూక్ష్మతి సూక్ష్మైన వాణిగా, ప్రతి ఒక్కరి పోషకునిగా, సమస్త భౌతిక భావనకు అతీతునిగా, ఊహాతీతునిగా, సర్వదా రూపసహితునిగా మనిషి ధ్యానించాలి. అతడు సూర్యునిలాగా తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైన వాడు అని ఆ విధంగా యోగమిశ్ర భక్తుడు భగవంతుడిని, కృష్ణుని ఈ పద్ధతిలో అతను తలుచుకుంటాడు అన్నమాట. అలాగే మరణ సమయంలో ప్రాణవాయువును కనుబొమ్మల మధ్యలో నిలిపి దారి తప్పని మనసుతో యోగ బలముచే పూర్ణ భక్తితో భగవత్స్మరణతో నెలకొనేవాడు నిశ్చయంగా దేవుని పొందుతాడు. అతను షట్చక్ర యోగాన్ని తను అనుసరిస్తాడు. ముఖ్యంగా ప్రాణవాయువుని రెండు కనుబొమ్మల మధ్య ఇక్కడ కేంద్రీకరిస్తాడు. సో మనసుని యోగ బలముచే కట్టడి చేస్తాడు. సో మనసుని కృష్ణుడి మీద పెట్టడు. తనకు వచ్చినటువంటి ఆ విద్య అష్టాంగ యోగ పద్ధతుల్లో తాను ఆ ప్రాణవాయువుని చెప్పినట్టుగా అగ్నచక్రం మీద పెట్టి, ఆ తర్వాత అగ్నచక్రం ఇక్కడ ఉంటుంది, తన మీద పెట్టి అక్కడ నుంచి సహస్ర చక్రం నుంచి బయటికి వెళ్ళడానికి అతను చూపిస్తాడు. ఆ సందర్భంలో అతను అన్ని రంధ్రాలు అతను గట్టిగా మూసేస్తాడు అనమాట. అంటే ప్రాణవాయువుని ఇంక వేరే ఏ ద్వారం నుంచి బయటకు పోనీయకుండా కేవలం సహస్ర చక్రం నుంచి బయట రావడానికి తను ప్రయత్నిస్తాడు అనమాట. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా నిశ్చయంగా అతను బ్రహ్మాన్ని పొందుతాడు లేదా భగవద్భక్తుడు. కానీ ఇక్కడ అతను యోగ మిశ్ర భక్తుడు కాబట్టి భగవంతుని మీద అపారమైన నమ్మకం ఉంది, కృష్ణ అది భగవత్ స్మరణలో ఉంటాడు అతను. కానీ అతన్ని చేరుకోవాలనుకుంటుంది, ఎక్కడ చేరుకోవాలనుకుంటున్నాడు, తన చెప్పినట్టుగా 8వ అధ్యాయ 9వ శ్లోకంలో ఉన్నట్టుగా ఆ క్వాలిటీస్ ఉన్న భగవంతుని చెప్పాలనుకుంటున్నాడు. కానీ అతనికి తెలియదు అనమాట, ఆయన కృష్ణుడు ఒకటేనని అతనికి ఇంకా ఆ క్లారిటీలో లేదా ఆ కన్క్లూజన్లో లేడు అనమాట అతను. సో కాబట్టి తను ఇంకేదో ఎవరో భగవంతుడు అనుకొని ఆయన చేరుకునేదానికి ఆయన ప్రయత్నం చేస్తాడు అనమాట. సో ఆ విధంగా మనం 9, 10 చూసుకున్నాం. ఇప్పుడు 11 శ్లోకాలకు వెళ్తే, సో తను ఏ మంత్రంతో ఉచ్చరిస్తాడు, తను ఎటువంటి స్థితిలో తను ఈ ధ్యానం చేయాలి అంటే, తను ఓం అన్న పదాన్ని ఎక్కువగా అతను స్థుతిస్తూ ప్లస్ ధర్మ బ్రహ్మచర్యాన్ని అతను పాటించాలి కంపల్సరీ. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే కంపల్సరీగా అతను తన కుటుంబ జీవితాన్ని లేదా సాంసారిక జీవితాన్ని ఖచ్చితంగా అతను వదిలే తీరాలన్నమాట. సో యోగం ద్వారా, యోగ బలం ద్వారా భగవంతుని చేరుకోవాలనుకుంటే మాత్రం మన ఇంట్లో కూర్చొని సంసారం చేసుకుంటూ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ తాను పర్ఫెక్షన్లోకి రాలేడు. పైగా అది యోగ పద్ధతిలో అది ఏమాత్రం అది అది చేయదగింది కాదనమాట. సో చూద్దాం 8వ అధ్యాయం 11వ శ్లోకం. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యత్తయో వీతరాగః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యత్తయో వీతరాగః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యత్తయో వీతరాగః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సో ఇక్కడ వేద విదో వదంతి, వేదాల్లో ఎవరైతే పండితులు ఉన్నారో, ఓంకారం పలికేవారు, సన్యాసాశ్రమంలో ఉన్నట్టు మహర్షులు బ్రహ్మంలో ప్రవేశిస్తారు. అటువంటి పూర్ణత్వంను కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తాడు, అతనికి మోక్షమును చేకూర్చే ఈ పద్ధతిని నేను ఇప్పుడు నీకు సంగ్రహంగా వివరిస్తాను. బహుశా ఇక్కడ అర్జునుడు అది ఎలా ప్రాక్టీస్ చేస్తాము, అతను ఏ స్థితిలో అతను ఉండాలి అని అడుగుంటాడు అక్కడ అర్జునుడు. బహుశా అది తెలుసుకోవాలని, అంటే ఈ యోగ మిశ్ర భక్తుడు ఏ విధంగా తన యొక్క సాధనలో తను ఎటువంటి పద్ధతిని పాటిస్తాడు, ఏమేమి ఉచ్చరిస్తాడు, తను ఉండాల్సినటువంటి స్థితి ఏంటి, అంటే బ్రహ్మచర్యాన్ని, ఇవి అంటే కొద్దిగా నాకు కొంచెం వివరంగా చెప్పండి, అతని యొక్క దినచర్య ఎలా ఉంటుంది అని అతను అడిగాడని అతను అడిగి ఉంటాడు. అడిగాడన్న భావంలో సో కృష్ణుడు దీన్ని మనకి ఇక్కడ ఆయన వివరిస్తున్నాడు అన్నమాట. సో వేదాల్లో పండితులు ఓంకారాన్ని పలికేవారు సన్యాసాశ్రమంలో ఉన్నట్టు మహర్షులు బ్రహ్మంలో ప్రవేశిస్తారు. అటువంటి పూర్ణతను కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తాడు. అతని మోక్షంను చేకూర్చే ఈ పద్ధతి నేను ఇప్పుడు నీకు సంగ్రహంగా వివరిస్తాను. కాబట్టి యదక్షరం, ఒక అక్షరం ఉంది. ఏంటి అక్షరం అంటే ఓం అని పలికేవాడు. అలాగే వేద విదో వదంతి. సో వేదాల్లో ఉన్నటువంటి పండితులు వాళ్ళు బ్రహ్మంలోకి వెళ్ళగలుగుతారు. వాళ్ళు ఏ విధంగా సన్యాసాస్త్రంలో వీత రాగాన్ని, వీత రాగ భయక్రోధ, వీత రాగాన్ని అంటే వాళ్ళు రాగాన్ని క్రోధాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు వదిలేసిన వాళ్ళు అయి ఉంటే, ఖచ్చితంగా వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు తత్తే పదం, ఆ పదాన్ని అంటే పరమ పదాన్ని చేరుకోగలుగుతారు. అది సంగ్రహేణ ప్రవక్షేణే, అది ఇప్పుడు సంగ్రహంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అని విష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో భాష్యంలోకి వెళ్తే, మీరు యోగ సాధన ద్వారా ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రం మీద కేంద్రీకరించండి అని చెప్పినప్పుడు నాకు నాకు అర్థం కాలేదు. కృష్ణుడు అర్జునుడు అడుగుంటాడు ఈ విధంగా, ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రం మీద కేంద్రీకరించని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు అది ఎట్లా చేయాలి అని, ఏమేమి అనుసరించాలి నాకు తెలియదు. అందువల్ల ఆయన అంటున్నారు, ఈ యోగ సాధన ఎలా చేయాలి, ఏమని స్మరించాలి, దేని మీద ధ్యానం చేయాలి, యోగ సాధన వల్ల మనకు ఏమి లాభము, దీనివల్ల మనం ఎక్కడ చేరుకుంటాం, పరంపరం చేరుకుంటాం. ఈ ప్రశ్నకు సమాధానంగా రాబో 3 శ్లోకాలు ఉంటాయి. రాబో 3 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. సో దేన్ని స్మరిస్తాడు, దేని మీద ధ్యానం చేస్తాడు, దానివల్ల దానికి వచ్చే అతనికి వచ్చేటువంటి లాభం ఏంటి, సో ఇవన్నీ కూడా ఈ 11, 12, 13 శ్లోకాల్లో మనకు వివరించబడతాయి అనుకో. కాబట్టి వేదాంతులు ఓం అను శబ్దము పరబ్రహ్మను సూచిస్తూ పిలుస్తారు. ఒక విధంగా ఓం శబ్దం వాణి, భగవంతుని వాణి అవతారం. రెండు సార్లు వాణి అని వచ్చింది. సో వేదాంత జనరల్ గా యోగాభ్యాసం చేసేవాళ్ళు సాధారణంగా ఎక్కువ శాతం మంది వాళ్ళకి దేవాదేవుడు శ్రీకృష్ణుని తెలియదు కాబట్టి వాళ్ళు బ్రహ్మన్ అంటే నిరాకారమైనటువంటి బ్రహ్మన్ని వాళ్ళు వాళ్ళ గమ్యంగా చేరుకుంటారు కాబట్టి ఆ బ్రహ్మన్కి పేరంటూ ఏమి లేదు, ఆ బ్రహ్మన్కి ఆకారం అంటూ ఏమి లేదు. కాబట్టి శాస్త్రాల్లో ఎవరైతే బ్రహ్మని చేరుకోవాలి, ఆ నిరాకారమైనటువంటి ఆ శక్తిని చేరుకోనుకునే వాళ్ళకి వాళ్ళ ధ్యాన పద్ధతులకి ఓం అన్న శబ్దాన్ని సూచిస్తారనమాట. ఓం అన్న బ్రహ్మన్ని చేరుకోవడం రెండు ఒకటే అనమాట. జనరల్గా ఎలాగంటే ఇప్పుడు ఓం అనే శబ్దం ఎలాంటిదంటే భగవంతుడిని ఓంతో సంబోధిస్తున్నారు. ఓంతో అది ఎలాగంటే ఇప్పుడు స్ట్రీట్ లో ఒక వీధిలో మనం వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఒక ఒక పురుషుడు వెళ్తున్నాడు అనుకోండి, ఇప్పుడు నేను అతన్ని 3 రకాలుగా నేను అతన్ని సంబోధించవచ్చు అనమాట. ఒక వ్యక్తి ఎంతుంటే ఓ పెద్ద అయినా అని పిలవచ్చు నేను, లేదా రెండోది ఎగ్జాక్ట్ గా ఆయన పేరు తెలుసుంటే ఆయన పేరు పెట్టి పిలవచ్చు, 3 ఆయన యొక్క ముద్దు పేరు పెట్టి నేను పిలవచ్చు. సో ఒకటి ఓ పెద్ద అయినా అంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటే పురుషులు సంబోధిస్తున్నారు, కానీ ఎగ్జాక్ట్ గా నేనైతే అతన్ని సంబోధిస్తున్నాను, కానీ అక్కడ ఓ పెద్ద అయినా అన్న పదము రఫ్గా ఆయన సూచిస్తుంది, కానీ ముఖ్యంగా ఆయనే సూచించట్లేదు. అంటే ఆ బ్రహ్మన్ని సంబోధించడానికి, ఆ బ్రహ్మన్ని కలుసుకోవడానికి లేదా ఆ బ్రహ్మను ఐక్యం అవ్వడానికి యోగ సాధనలో ఓం అన్న శబ్దాన్ని ముందు పెట్టి తద్వారా మంత్రాల్లో కావచ్చు ఓం అని పెడతారు, లేకపోతే యోగ సాధన వాళ్ళు ఓం అని చెప్పేసి వాళ్ళు దాని ద్వారా వాళ్ళు వాళ్ళ సాధనని వాళ్ళు చేస్తారనమాట. ఇక్కడ ఓం అన్న బ్రహ్మని సూచిస్తుంది, ఓం అన్న కృష్ణుడు కూడా సూచిస్తుంది, కానీ కృష్ణుడికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే నేను చెప్పినట్టుగా ఓ పెద్ద ఆయన అన్నప్పుడు అక్కడ ఉన్న మగవాళ్ళందరిలో అది అందరికీ సూచిస్తుంది. కానీ నేను అనుకుంది మాత్రం ఈ పట్ల ఒక ఆయన నేను చూపి ఒక ఆయన నేను చూడడానికి ఓ పెద్ద అన్న, కానీ అది ఎగ్జాక్ట్ గా ఆయన యొక్క యాక్చువల్ ఆయన పిలవడం కాదు నేను, బట్ నా ఉద్దేశం అదే ఉండొచ్చు. ఆయన ఆయన కొద్దిగా ఆయన ఆయన్ని కొద్దిగా సంబోధించడానికి నేను చేసి ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా ఆయన నా వైపు తిరుగుతాడని గ్యారంటీ లేదు. నా వైపు తిరుగుతాడని అంటే నేను ఆయన్నే పిలుస్తున్నాడని చెప్పేసి ఆయనకి పూర్తి స్థాయిలో అతను తెలిసి ఉండకపోవచ్చు, కానీ త్రీడి తిరగచ్చు లేకపోతే తిరగకపోవచ్చు, బట్ నేను మాత్రం ఆయన్నే పిలిచాను. కానీ అది ఎగ్జాక్ట్ గా ఆయన దగ్గరికే ఆయనే దాన్ని తీసుకుంటాడని లేదా దాన్ని అర్థం చేసుకుని ఆయన తిరుగుతాడని గ్యారంటీ లేదు. సో ఓం అన్నది కూడా మనము ఇన్ టోటాలిటీ భగవంతుడి యొక్క వాణి శబ్దం అన్నమాట అది, అంటే భగవంతుని సంబోధించడానికి. సో భగవంతుని వైపు మన దృష్టిని మలుచుకోవడానికి లేదా భగవంతు యొక్క దృష్టి ఎంతో కొంత మన మీద మలచడానికి ఓం అన్న శబ్దము సంబోధిస్తాం. రెండోది అతనికి పేరుందన్నమాట, అదే ఇప్పుడు డైరెక్ట్ నేను కృష్ణ అని అనుకోండి. సో ఐ నేను ఖచ్చితంగా ఆ వ్యక్తిని నేను సూచిస్తున్నాను. అయితే అక్కడ కృష్ణ అన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ఒకరు ఇద్దరు కూడా వాళ్ళు తిరుగుతూ ఉండొచ్చు, బట్ శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే ఆయన ముందు పేర్లు పిలుస్తారు, యశోద నందన నందనందన అని. అప్పుడు ఎగ్జాక్ట్ గా నేను ఆయన్ని గుర్తుంచుకుంటాను అన్నమాట, ఎగ్జాక్ట్ గా. సో ఓం అన్న శబ్దం ఎలాంటిది అంటే ఒక జనరల్ గా మనము పరమశక్తిని మనం సంబోధిస్తున్నట్టు అనమాట. సో మనకు అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తిని మనం సంబోధిస్తున్నట్టు, ఆ బ్రహ్మని మనం సంబోధిస్తున్నట్టు అనమాట ఓం అంటే. కానీ కృష్ణుడు ఏమంటాడంటే ఆ ఓంను కూడా నేనే అంటాడు, ఎందుకంటే బ్రహ్మన్నైనా పరమాత్మ అయినా అల్టిమేట్ కృష్ణుడే అంత. కృష్ణుడి లోతుల్లోకి వెళ్ళి కృష్ణుడి యొక్క పర్సనల్ గా మనం ఆయన యొక్క అంతరంగిక విషయాల్లో మనం నమ్మకపోవడం వల్ల, ఆయనకు ఒక రూపం ఉంది మనం నమ్మకపోవడం వల్ల, ఆయనకంటూ కొన్ని ఇష్ట ఇష్టాలు మనం నమ్మకపోవడం వల్ల, మనం అక్కడ దాకా పోకుండా ఆయన యొక్క వివిధ అంశమైనటువంటి బ్రహ్మని పరమాత్మ దాకా వెళ్ళి, సో అల్టిమేట్ గా కృష్ణుడు. సో ఓమన్నా ఒక విధంగా ఇండైరెక్ట్ గా కృష్ణుడు పిలవడమే. అందుకనే వేద మంత్రాల్లో కంపల్సరిగా మనం వచ్చేసి ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం నమ శివాయ, ఓం అని అంటే మనం విష్ణు పలుకుతున్నట్టు అనమాట. అంటే మనకి విష్ణు ద్వారానే విష్ణువుని తృప్తిపరిస్తేనే మంత్రాల ద్వారా కావచ్చు, యజ్ఞాల ద్వారా, యజ్ఞాలు మాత్రం కూడా ఓం అని శబ్దంతో స్టార్ట్ అవుతుంది. అంటే ఒక విధంగా మనం చెప్పాలంటే మనం ఇండైరెక్ట్ గా కృష్ణుణ్ణి వేడుకుంటున్నాం అనమాట. ఎవరైతే సకామ కర్మ యోగంలో ఉంటారో వాళ్ళకేమో యజ్ఞాలు చేయాలని ఉంది, యజ్ఞాల ద్వారా వాళ్ళు వరాలు పొందాలని ఉంది, కొంత ముఖ్యంగా దేవతలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ మనం ఏమనుకుంటామంటే ఆ దేవతల కబంధ హస్తాల్లో నాకు కావాల్సింది వీళ్ళ దగ్గర ఉంది, ఉదాహరణకి లక్ష్మీదేవి నాకు డబ్బులు కావాలండి, అరే మన శాస్త్రంలో కదా డైరెక్ట్ గా లింక్ లక్ష్మీదేవి ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా లక్ష్మీదేవి కావాల్సిన విధంగా నేను కానీ ప్రార్థన కానీ చేస్తే నాకు కావాల్సి నేను పొందుతాను కదా అనుకోవచ్చు. లేదా నేను నాకు మంచి ఆరోగ్యం కావాలి, అది సూర్య భగవాన్ చేతిలో ఉంది, నేను డైరెక్ట్ గా సూర్య భగవాన్ని నేను డైరెక్ట్ గా నేను లింక్ చేస్తే సూర్య భగవాన్ సంబంధించిన మంత్రాలు నేను చదివి ఆయన సంబంధించిన విధి విధానాలను ఆ పూజా విధానాలు కానీ ఏం చేస్తే సో నాకు డైరెక్ట్ గా నాకు సూర్యుడు నాకు కావాల్సిన చేస్తాడు కదా. సో వీళ్ళకి ప్రస్తుతానికి తెలియదు ఏంటంటే యాక్చువల్గా సూర్యుడు కూడా మనకు ఆరోగ్యం ఇవ్వాలన్నా ఇంకేదైనా ఇవ్వాలన్నా కూడా ఆయనకి కృష్ణుడు ఇవ్వాలి, కృష్ణుడు ఆయనకి శాంక్షన్ చేయాలి, ఓకే నువ్వు ఆ వ్యక్తికి నువ్వు కావాల్సిన నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆయన నుంచి ఆజ్ఞ రావాలి. అయితే మనకి కృష్ణుడు తెలియదు, మనమేమో మన కోరిక తీర్చుకోవడానికి మనం చాలా బలంగా కృషి చేస్తున్నాము, కానీ అల్టిమేట్ గా ఆ సూర్యుడికి కృష్ణుడి దగ్గర నుంచి ఆజ్ఞ రావాలి. సో అలాంటప్పుడు ఎవరికైతే అసలు అంతవరకు అంత జ్ఞానం లేదు లేదా ఆ స్థాయిలో మనం మన జీవితం వచ్చి మన కోరికలే కోరుకోకూడదు, మనం యాక్చువల్గా మనం జన్మ మృత్యు జరావేదించి మనం బయటపడాలి అనే జ్ఞానం లేని వాళ్ళకి ముందు కోరికలు తీర్చుకుని తర్వాత చూసుకున్నాం అని అనుకునే వాళ్ళకి అప్పుడు ఓం అన్న మంత్రాలతో స్టార్ట్ చేస్తే ఈ ఓం అన్న మంత్రము కృష్ణుడు విని కృష్ణుడి నుంచి అక్కడి నుంచి ఆజ్ఞ సూర్యుడికి వెళ్తే సూర్యుడు మనకు కావాల్సింది చేస్తాడు అన్నమాట. అంటే వేదాలు మనం చదివినప్పటికీ మనకి కృష్ణుడు తెలియనప్పటికీ కూడా మనం ఓం అనే శబ్దంతో ఇండైరెక్ట్ గా మనం కృష్ణుడినే మనం ప్రార్థిస్తున్నాం అనమాట, ఇండైరెక్ట్ గా. కానీ మన నమ్మకం సూర్యుడి మీద ఉంది, లేదా మన నమ్మకం దేవతల మీద ఉంది. అందుకే మీకు 7వ అధ్యాయంలో 22-23 శ్లోకాల్లో కృష్ణుడు ఏమంటాడు అక్కడ, వాస్తవానికి మీరు ఏవైతే మీరు వరాలు కోరుకుంటారో అది ఏదైతే ఆ దేవతలు ఇస్తారో వాస్తవానికి ఆ వరాలు నేను ఇస్తానంటున్నాను. ఎట్లా వరాలు ఆయన ఎట్లా ఇస్తాడు, వరాలు ఎట్లా ఇస్తాడు, దేవతకి ఎలా వరాలు ఇస్తాడు? ఎట్లయితే మనం ఓం అనే శబ్దంతో మనం ముందు పెట్టినప్పుడు, అన్ని దేవత ఇతర దేవత ఏ దేవతలకైనా సరే మనం ఓం అనే పదం పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా కృష్ణుడు అక్కడ దాన్ని స్వీకరిస్తున్నాడు ఆ ప్రార్థన. ఎందుకంటే మన ప్రస్తుతం మనకున్న బద్ధ జీవన స్థితిలో మనము జన్మరాహిత్యం కోరుకోవడం లే, మన కోరికలు కోరుకుంటున్నాం. కానీ కోరుకోవడం కూడా ఎట్లాగో మనము వేదాలను నమ్మాం కాబట్టి, వేదాల్లో ఉన్నటువంటి దేవతలను నమ్మాం కాబట్టి, ఒక విధంగా దేవతలు వేదాలు ఆయన ఇచ్చినటువంటి విధి విధానాలే కాబట్టి, సో అట్లీస్ట్ ఆ రూపమైన కృష్ణుడు దాన్ని స్వీకరించి ఓకే మనం ఆయనే ప్రార్థిస్తున్నట్టుగా ఆయన దాన్ని అనుకొని, ఆయన ఎవరి ద్వారా అయితే ఆ భక్తుడు ఎవరి ద్వారా అయితే పొందాలనుకున్నాడో ఆ దేవతకి అందించి ఆ దేవత ద్వారానే వీళ్ళకి వస్తుంది అనమాట. అందుకనే మన 10వ అధ్యాయంలో కూడా ఓమన శబ్దాన్ని నేను అంటాడు కృష్ణుడు, ఓమన శబ్దాన్ని నేను అంటాడు కృష్ణుడు. సో ఓం మనం ఎస్ ఖచ్చితంగా మనం ఓమన శబ్దం మనం చాంట్ చేయొచ్చు, కానీ మన పర్టికులర్ గా కృష్ణుడిని ఎగ్జాక్ట్ గా మనం కృష్ణుడు కోరుకోవట్లేదు, కృష్ణుడు పర్సన్ గా మనం కోరుకోవట్లేదు అనమాట ఓంతో. ఓం అంటే ఒక జనరలైజ్డ్ గాని పిలుస్తున్నాం అనమాట. ఒక సాధారణ స్థితిలో ఆయన కోసం అని కాకుండా, ఆయన్ని ప్రత్యేకంగా ఆయన కాకుండా మనం పిలుస్తున్నాం అనమాట. కానీ ఆయనకి ఏది ఇష్టము, నన్ను నా యొక్క బుద్ధి పేరుతో కలవడము, నన్ను తన తన వాళ్ళ జీవితంలో నేను ఒక భాగం అని నా మీద పూర్తిగా నమ్ముకున్న, నన్నే నమ్ముకున్న వాళ్ళ ఆ పేరుతో పిలిస్తే అతనికి ఇష్టం అనమాట. ఆ పేరుతో పిలిస్తే అతను చాలా త్వరగా రెస్పాండ్ అవుతాడు, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాడు అనమాట. కాబట్టి ఈ ఓమన శబ్దము భగవంతు యొక్క వాణి అవతారం, సౌండ్ ఇన్కార్నేషన్ అంటారు. అంటే భగవంతుణ్ణి ఈ రూపంలో కూడా కనవచ్చు. అలాగే భగవంతుడి యొక్క పుస్తక అవతారం ఏంటి, భాగవతం. సో భాగవతం ద్వారా భగవంతుడి యొక్క పుస్తక రూపంలో వచ్చాడు, అలాగే ఓం ద్వారా శబ్ద రూపంలో వచ్చున్నాడు. అది ఇంకా పర్టికులర్గా వెళ్తే హరే కృష్ణ మంత్ర రూపంలో భగవంతుడు ఇంకా ఫాస్ట్ గా స్పందిస్తాడు అనమాట. ఎగ్జాక్ట్ గా మనం ఆయన్ని అడ్రస్ చేస్తున్నాం. అయితే ఓం అనే శబ్దంతో మన ఇతర దేవతలు మనం డైరెక్ట్ గా అడ్రస్ చేయట్లేదు, మన దేవతలు అడ్రస్ చేస్తున్నాం. బట్ ఓం అని పెట్టడం వల్ల ఆయన దాన్ని స్వీకరించి మన యొక్క కోరికల్ని తెలుస్తున్నాడు అనమాట. సో వీతరాగంను వీడిన సన్యాసులు ఓం ద్వారా పరబ్రహ్మను పొందుతారు. సో మ్యాక్సిమం చాలా మంది మాయావాద సన్యాసులు కావచ్చు, లేకపోతే నిరాకారవాద సన్యాసులు, లేదా బ్రహ్మవాద సంబంధించిన సన్యాసులు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళు ఉన్నటువంటి సాధన ద్వారా మ్యాక్సిమం వాళ్ళు ఉన్నటువంటి భయాల్ని లోపల కల్మషాన్ని వాళ్ళు తీర్చుకున్నారు. సో అలాంటి వాళ్ళు ఓం ద్వారానే పరబ్రహ్మను వాళ్ళు పొందుతారనమాట. ఓం శబ్దంతో ఆ సాధనతో వాళ్ళు పొందుతారనమాట భగవంతుడు, లేదా ఆ బ్రహ్మని వాళ్ళు చేరుతారు. నేను యోగమిశ్ర భక్తులు బ్రహ్మ జ్ఞానం పొందడానికి ఏ విధానం అవలంబించాలో మరియు లక్ష్యం ఏంటో నేను వివరిస్తాను. కృష్ణుడు ఇప్పుడు అర్జున్ చెప్తాను అనమాట, సో ఈ యోగమిశ్ర భక్తుడు బ్రహ్మ జ్ఞానం పొందడానికి, అంటే ఆ భగవద్కు సంబంధించిన జ్ఞానం పొందడానికి అతను ఎటువంటి విధి విధానాలు, అంటే ఇట్లానే ఓమన శబ్దాన్ని ఉచ్చరించాలా, బ్రహ్మచర్యాన్ని పాటించాలా, అతను ఎటువంటి వాటిని అవలంబించాలో, అంటే ఏ విధానం, అంటే సంగ్రహేణ ఎటువంటి విధానాన్ని అవలంబించాలో, అతను ఎక్కడికి వెళ్ళాలో నేను వివరిస్తాను. అతను ఎక్కడికి వెళ్తాడు, సాలోక్య మ్యాక్సిమం వెళ్తే సాలోక్య ముక్తికి వెళ్తాడు, సారూప్య ముక్తికి వెళ్తాడు. కానీ అతను మాత్రం కృష్ణుడి యొక్క అంతరంగిక సేవకుడిగా ఆయన ప్రేమను పొందేటువంటి స్థితిగా మనం వెళ్ళాడు. అంటే ఆయన మొత్తానికి రసాలు, అంటే శాంతరస, దాస్య, సఖ్య ఈ రసాల్లోకి ఆయన ఎంటర్ కాలేడు. మ్యాక్సిమం ఆయన లోకానికి ఎంటర్ అవ్వగలుగుతాడు, ఆయన రూపంలోకి రాగలుగుతాడు, అతను సమీపంగా రాగలుగుతాడు, కానీ మ్యాక్సిమం అతనితో మాత్రం పర్సనల్ కనెక్షన్ అతను పొందలేడు అనమాట. కృష్ణుడు అర్జునునికి యోగమిశ్రభక్తి విధానం అర్థం చెప్పాలంటే ఇక్కడ షట్చక్ర యోగము వివరిస్తున్నాడు అనమాట. యోగమిశ్ర భక్తులు మ్యాక్సిమం షట్చక్ర యోగంతో వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని వాళ్ళు చేరుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, రెండు కనుబొమ్మల మధ్య ప్రాణశక్తిని దృష్టిని అగ్నచక్ర స్థానంలో కేంద్రీకరించారు. సో అది కేంద్రీకరిస్తారు. సో నిన్న లాస్ట్ క్లాస్లో మనం అది వివరించుకున్నాము. సో ఇది కూడా మనం లాస్ట్ క్లాస్ కొద్ది మనం వివరించుకున్నాము. సో మ్యాక్సిమమ్ యోగులందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క అంతర్గత వ్యవస్థల్ని సాధారణంగా వాళ్ళు 6 చక్రాల కింద వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు వివరించుకుంటారు. ఈ 6 చక్రాల ఒక విధంగా చెప్పాలంటే శక్తిని నింపేటువంటి గదులు అన్నమాట ఇవన్నీ, లేదా అటువంటి పాయింట్స్ అవి శక్తిని పూర్తిగా పెట్టండి. సో ఆ శక్తి అక్కడి నుంచి వివిధ వ్యవస్థల్లోకి అది ప్రసరిస్తుంది అన్నమాట. లైక్ బ్లడ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. సో ఏవైతే మన వ్యవస్థలు ఉన్నాయో, జీర్ణ వ్యవస్థలు అని చెప్పేసి, నరాల వ్యవస్థ ఏదైతే ఉందో, వాటన్నిటిలోకి యోగులు లేదా ఆయుర్వేదము లేదా ట్రెడిషనల్ గా వచ్చేటువంటి గత విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయకమైన విధి విధానాలు, వాళ్ళు ఈ పద్ధతిలో వాళ్ళు అంతకుముందు మనకి అన్ని రకాలటువంటి జబ్బులు నయం చేసేవాళ్ళు. సో వాళ్ళు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అంతా కూడా, ఒక పతాంజలి మహర్షి యొక్క యోగ విధానంలో వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి దొరికాయి అన్నమాట. సో లోపల వాళ్ళు ఎలా కాలిక్యులేట్ చేస్తారు, ఈ 6 చక్రాలు వీటిలో ప్రాణశక్తిని నింపబడినవి, ఇవి నాడుల ద్వారా వివిధ వ్యవస్థల్లోకి వెళ్తాయన్నమాట. సో నాడులు మొత్తానికి 72,000 నాడులు ఉంటాయన్నమాట. సో ఆ నాడుల్లో మనం తీసుకునే ఊపిరి ద్వారా, బ్రీత్, ఊపిరి ద్వారా ఈ ప్రాణశక్తి అన్ని అన్ని వ్యవస్థల్లోకి, అన్ని కణాల్లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. ఎట్లాగైతే మనం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లో, సో హార్ట్ లో ఉన్న బ్లడ్ ద్వారా మన ఫుడ్, లేకపోతే మనం మనకు కావాల్సిన ఆక్సిజన్ అన్ని సెల్స్ కి వెళ్ళి అక్కడ వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ లేదా వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి కొన్ని కిడ్నీ వ్యవస్థలోకి వెళ్ళడం, మళ్ళీ కొంచెం ఎయిర్ వచ్చి హార్ట్ వ్యవస్థలోకి రావడం, ఎట్లాగైతే మనకు దొరికినటువంటి మైక్రోస్కోపుల్లో కావచ్చు, స్కానింగ్ లో కావచ్చు, వీటిల్లో మనకు దొరికేటువంటి వ్యవస్థ, ఈ సిస్టమ్ లో మనం రోగుల్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ యోగులు కావచ్చు, లేదా జ్ఞానులు, లేదా ఆ విధి విధానాలు పాటించే వాళ్ళందరూ కూడా వాళ్ళకి దీనికంటే కూడా ఇంకా మోస్ట్ ఎఫిషియెంట్ సిస్టమ్ అన్నమాట అది, ఈ చక్రాల ద్వారా మొత్తము అన్ని వ్యవస్థలకు వెళ్ళి ఆ శక్తిలో శక్తి ద్వారా అందరికి ప్రవహిస్తారు అన్నమాట. మళ్ళీ ఆ తీసుకొచ్చేటువంటి కూడా మళ్ళీ ఈ చక్రంలోకి వస్తాయి అన్నమాట. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనలో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం పీల్చే గాలిని బట్టి, మన ఆలోచనలను బట్టి ముఖ్యంగా, తర్వాత మన ఎంత ఎండ మన మీద పడుతుందో అగ్ని, వీటన్నిటి ద్వారా ఎప్పుడైతే మన కల్మషాలు ఎంటర్ అవుతాయో లోపలికి, ఆటోమేటిక్ ఈ ప్రాణవాయువు లోపల అన్ని వ్యవస్థల్లోకి పోలేదు అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ పోయి ఆ నాడుల్ని బ్లాక్ చేస్తున్నాయి. ఎందుకంటే వచ్చేటివన్నీ కూడా కల్మషంతో నిండి ఉన్నాయి కాబట్టి, కల్మషాలు ఉన్నాయి అంటే ఇంప్యూరిటీస్ ఉన్నాయి. సో అవి మనం సరిగ్గా మనం తీసుకున్నప్పుడు మన సరైనటువంటి గాలి, సరైనటువంటి నీరు, ఆహారము ఇవన్నీ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, లేదా సరిగ్గా మన ఎండకి మనం ఎక్స్పోజ్ కాకపోతే, ఈ పంచభూతాల ద్వారా వచ్చేటువంటి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణశక్తి ఏదైతే ఉందో, అది సరిగ్గా వ్యవస్థల్లోకి పోనప్పుడు ఆటోమేటిక్ మనం జబ్బులు బారిన పడతాం, జబ్బులు బారి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్రాణశక్తిని మనం ప్యూరిఫై చేయాలన్నమాట. వాటిల్ని డైల్యూట్ కానీకుండా అన్ని వ్యవస్థల్లోకి సరైన పాలనలో వెళ్ళేటట్టుగా మనం నింపడానికి ప్రయత్నించాలి. అందుకే కదా ప్రాణాయామ, ఆసనాలు, ఆహార విధానాలు, ఎప్పుడెప్పుడు మనం నీళ్ళు తాగాలి, మనం నిద్రపోవాలి, అన్నీ కూడా ఈ ప్రాణశక్తిని ఇంకా ప్యూరిఫై చేసి దాన్ని చెప్పాలంటే చాలా ఫోర్స్ఫుల్గా అన్ని వ్యవస్థలకు పోయేటట్టుగా మనం తయారు చేయాలన్నమాట. సో దానికి ఒక విధంగా చెప్పాలంటే యోగ విధానము, సో ఎంటైర్ బాడీని ఎనర్జైజ్ చేయడానికి ఈ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అన్నమాట షట్చక్ర యోగంలో. అయితే ఇక్కడ యోగులు వచ్చేసరికి ఏం చేస్తారంటే, ఆ ప్రాణవాయువుని ప్యూరిఫై చేసుకుంటూ, అఫ్కోర్స్ నెక్స్ట్ శ్లోకాలో ఈ ప్రాణవాయువు ఎన్ని రకాలు ఇవన్నీ వస్తాయి, నేను అక్కడ చెప్తాను మీకు అవన్నీ. ఈ ప్రాణవాయువుని మ్యాక్సిమం ప్యూరిఫై చేసి ఆ ప్రాణవాయువుని ఎటువైపు లీక్ కానీకుండా, అంటే నవద్వారాల ద్వారా లీక్ కానీకుండా, మొత్తాన్ని కూడా మూలధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రం వైపు, మణిపుర చక్ర, తర్వాత అనాహత చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర దాకా, అది ఆ ప్రాణవాయువుని లేదా ప్రాణాన్ని వాళ్ళు క్రమంగా దాన్ని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విధి విధానాలను బట్టి ఆ ప్రాణశక్తిని మ్యాక్సిమము ఈ చక్రాల ద్వారా పైకి తీసుకొచ్చి అల్టిమేట్ గా ఆ ప్రాణశక్తిని ఎటు బానికుండా అగ్ని చక్రం మీద వాళ్ళు పెట్టారు అన్నమాట. సో ఈ అగ్ని చక్రం మీద పెట్టినప్పుడు అల్టిమేట్ గా ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఈ సహస్ర చక్రం మీద నుంచి పైకి తీసుకెళ్తారు. అక్కడ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఇక్కడ చెప్పదలుచుకున్న ఒక పాయింట్ ఏంటంటే, ఇది నేను చెప్పినట్టుగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కంప్లీట్ గా వాళ్ళు యోగ సాధనలో పూర్తిగా సీరియస్ గా నిమగ్నం అయితే తప్ప ఈ సాధనలో పర్ఫెక్షన్ పొందలేరు. ఇప్పుడు మనం ఆలోచిద్దాము, ఇది సాధ్యమయ్యేదేనా? ఇప్పుడున్న పరిస్థితిలో ఇది జరిగేదేనా? కానీ ఈ విధానం అయితే ఉంది, కానీ కలియుగంలో మన వల్ల ఇది వీలవుతుందా? అన్ని త్యాగాలు మనం సిద్ధంగా ఉన్నామా? అన్ని వదులుకోవడానికి మనం రెడీగా ఉన్నామా? పోయి మనం బ్రహ్మచర్యాన్ని పాటించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించడం అసలు అసాధ్యం అన్నమాట. ముఖ్యంగా నైష్టిక బ్రహ్మచర్యం అంటే పుట్టుక నుంచి ఇప్పటి వరకు అసలు ఆడవాళ్ళు తలుచుకోవడం కానీ తలుచుకోవడం కానీ అసలు జరిగి ఉండదు. అది నైష్టిక బ్రహ్మచర్యం, అది అసలు ఇంపాసిబుల్. సో ఏదైతే ఇప్పుడు ఇస్కాన్లో బ్రహ్మచర్యం పాటిస్తున్నారో, వాస్తవం చెప్పాలంటే అది 100% బ్రహ్మచర్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఇప్పుడున్నటువంటి సినిమా ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే సొసైటీ ఇన్ఫ్లుయెన్స్, వీటన్నిటితో ఆల్రెడీ కంటామినేట్ అయిపోయి ఉంది. కాకపోతే అట్లీస్ట్ వీలైనంత వరకు మ్యాక్సిమం అట్లీస్ట్ ట్రై చేయడం అన్నమాట. వీలైనంత వరకు ఒక సపోర్ట్ సిస్టమ్ మనకి ఇక్కడ ఉంది అంతే. కానీ 100% బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నామంటే అది అసాధ్యమైపోతుంది. కానీ ఈ అష్టాంగ యోగ మార్గం కావచ్చు, లేకపోతే యోగ విశ్వభక్తిలో కావచ్చు, డెఫినెట్ గా ఇది అసాధ్యం అన్నమాట. అందుకే ఆరో అధ్యాయంలో కృష్ణుడు కూడా చాలా క్లియర్ చేస్తాడు, ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్మోస్ట్ అది అసాధ్యం. ప్రభావ భాషను కూడా మనకు చెప్పారు అన్నమాట. సో ఆ విధంగా అర్ధ చక్రం మీద కేంద్రీకరించాలి ప్రాణవాయువుని, ప్రాణశక్తిని కేంద్రీకరించాలి. సో అక్కడ నుంచి ఏం చెప్పాలా, ఆయన యదక్షరం ఓమున శబ్దాన్ని ఆయన ఉచ్చరించాలి. సో బ్రహ్మన్ అద్వితీయమైనప్పటికీ ఎన్నో వ్యక్తీకరణలు మరియు లక్షణాలు ఉన్నవి. ఎస్, మనం బ్రహ్మన్ అని కానీ తీసుకుంటే వాస్తవానికి అద్వితీయం, ఇంకోటి లేదు, అదొక్కటే ఉందని తెలుస్తుంది. బ్రహ్మన్ తప్ప మిగతాదంతా కూడా పదార్థమే, అద్వితీయం. బ్రహ్మన్ రెండు కాదు, ఒకటే. దేవాదేవులు ఇద్దరు లేరు, ఒకటే, ఒకరే ఉండేది. అద్వితీయం, రెండు కాదు, అది ఒకటే, ఒకటి. అయితే ఆ బ్రహ్మంలో చాలా వ్యక్తీకరణలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి, ఏది లోతుల్లోకి వెళితే. కానీ ఈ యోగ మిశ్ర భక్తులు లేదా యోగాసనాలు కానీ లేకపోతే జ్ఞాన యోగులందరూ కూడా బ్రహ్మంలో వ్యక్తీకరణలు లేవు, లక్షణాలు ఏమీ లేవు అని అది నమ్ముతారనమాట వాళ్ళు. కానీ వాస్తవానికి బ్రహ్మంలో వ్యక్తీకరణలు ఉన్నాయి, కానీ లోతుల్లోకి వెళ్ళాలి, సాధన లోతులకు వెళ్ళాలి. ఉదాహరణకి ఒక సూర్యుడి యొక్క కాంతి, సూర్యుడు మిట్ట మధ్యన మనకి కాంతి, విపరీతమైనటువంటి కాంతి వస్తుంది. ఆ కాంతిని మనం చూస్తే దాంట్లో వ్యక్తీకరణలు కనిపిస్తాయా? దాంట్లో కనిపించదు, ఒకే ఒక పెద్ద వెలుగు ఉంటుంది అంతే. దాని తర్వాత ఇంకొంచెం లోతుకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఒక ఎక్స్రే తీసి పెట్టామనుకోండి, ఒక ఫిలిం తీసి పెడితే మనకు తెలుస్తుంది ఈ కాంతి వెనకాల ఒక గుండ్రమైనటువంటి సూర్యుడి యొక్క ఉపరితలం మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఆకారం కనిపిస్తుంది, ఇప్పుడు మనకి ఒక ఆకారం కనిపిస్తుంది, ఓకే, అది మనకు తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏదో ఇంతకుముందు అసలు ఏమీ కనిపించింది, మొత్తంగా ఒక ఒక వెలుగులాగా కనిపించింది. దాంట్లో ఏమీ మనం ఐడెంటిఫై చేయలేదు, దాంట్లో ఏమీ మనకు కనిపించట్లేదు మనకి. కానీ ఒక ఫిలిం పెట్టుకొని చూసినప్పుడు, ఉదాహరణకు మనం అప్పుడప్పుడు మనం ఎక్లిప్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం చూస్తే మనం చూడొచ్చు, దానికంటూ ఒక గుండ్రంగా ఒక ఆకారం వచ్చింది మనకు తెలుస్తుంది. అదే ఇంకా మనం లో మనం చూడే గ్రహం లోపలికి వెళ్ళగలిగితే, యాక్చువల్గా అక్కడ సూర్య భగవానుడు ఉంటాడు, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఆయనకి ఒక ఆకారం ఉంటుంది, ఆయన కొన్ని లక్షణాలు ఉంటాయి. అయితే ఎవరైతే పై పైన సాధనలో ఉన్నారో వాళ్ళు బ్రహ్మన్ లోతుల్లోకి వెళ్తే వాళ్ళు పరమాత్మ కనిపిస్తాడు. పరమాత్మ వాళ్ళు వెంటబడితే ఇంకొంచెం లోతులకు వెళ్ళి వాళ్ళ భక్తుల సంగతిలో వెళ్ళగలిగితే వాళ్ళు కృష్ణుడి యొక్క అనేక అవతారాలు అనేక లక్షణాలు అన్ని కనిపిస్తాయి. యాక్చువల్లీ ఈ బ్రహ్మన్లో అవన్నీ ఉన్నాయి, కాకపోతే వీళ్ళు బ్రహ్మన్ దాకా ఆగిపోతారు. అక్కడ దాకా వీళ్ళు ఇంకా అంతకు మించి లేదనుకుంటారు వాళ్ళు. అందుకే ఇది అద్వితీయము, ఇంకోటి లేదు. బ్రహ్మన్ అంటే వేరేటి ఇంకేం లేదు, ఒకటే అద్వితీయం. దాంట్లో ఎన్నో వ్యక్తీకరణలు ఉన్నాయి, కానీ వీళ్ళు దాన్ని చూసేదానికి వాళ్ళు ఇష్టపడరు. లేదా అవి లేవనుకునే భ్రమలో వీళ్ళు కేవలం బ్రహ్మం దాకా వెళ్ళి అక్కడ ఆయన ఐక్యం అయిపోవాలనుకుంటారు. కానీ వాస్తవానికి మాత్రం ఎన్నో వ్యక్తీకరణలు ఉన్నాయి, ఎన్నో లక్షణాలు ఉన్నాయి. నిరాకారవాదులు కూడా ఓం అనే శబ్దమును మరియు బ్రహ్మన్ ఒకటిగా చూస్తారు. నేను చెప్పినట్టుగానే బ్రహ్మన్ అనేది ఒక నిరాకారమైనటువంటి ఒక శక్తిలాగా, అలాగే ఓమన శబ్దము ఒక అది కూడా ఒక నిరాకారాన్ని సూచించేటువంటి బ్రహ్మన్ యొక్క అవతారం కింద తీసుకుంటారు వీళ్ళు నిరాకారం. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగా చూసుకోవడం, భగవంతుని వ్యక్తిగా ఒక పేరు పిలవడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి భయం అన్నమాట, మళ్ళీ వ్యక్తి అంటే మళ్ళీ అనవసరంగా మళ్ళీ సంబంధాలు వస్తాయి, సంబంధాలు వస్తే మళ్ళీ మాయలోకి వెళ్తాము, కాబట్టి వాళ్ళు దాని జోలికే పోరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ భయపడిపోయి ఉన్నారు, సంబంధాల్లో ఎన్నో మోసాలు కష్టాలు, ఆ సంబంధాల వల్ల అనేక మాయలో పడ్డాము, ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ చూశారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్, వాళ్ళు దొరికిన గురువు కూడా ఆ విధంగానే వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు వ్యక్తిగా ఎవరిని పట్టించుకోరు, ఆ వ్యక్తికి ఉండేటువంటి పేరును పట్టించుకోరు. వాళ్ళన్నీ కూడా వ్యక్తిత్వం లేనటువంటి విషయాల్ని లేదా అటువంటి వాటినే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. అంటే ఓం అనే దానికి ఒక స్పెసిఫిక్ ఒక వ్యక్తిని సూచించేది కాదు, కాబట్టి ఓం అనే శబ్దాన్ని తీసుకుంటారు. కానీ ఆ ఓం అనే శబ్దం పలకమని చెప్పింది కృష్ణుడు, అది అంతదాకా వాళ్ళు పోరన్నమాట. అలాగే బ్రహ్మన్, దీనికి ఏమి లక్షణాలు లేవు, దీనికి వ్యక్తిగా ఏమి లేదు, ఇదంతా ఒక శక్తి అనుకోని వాళ్ళు అలా ఒకటిగా చూస్తారు అన్నమాట. కాబట్టి కొంతమంది బ్రహ్మన్ నిరాకార బ్రహ్మన్ మీద ఏరో వాళ్ళు ధ్యానమైనా పెట్టచ్చు, లేదా ఓం అన్న శబ్దం మీద వాళ్ళు ధ్యానమైనా పెట్టచ్చు. మొత్తానికైతే ఈ రెండింటికి స్పెసిఫిక్ గా ఒకదాన్ని సూచిస్తూ ఒక్కటే సూచిస్తూ ఉండేటువంటి శబ్దమో లేదా ఇది ఆకారం కాదు, కాబట్టి వాళ్ళు దీన్ని ఎక్కువ వాళ్ళ వాడతారు, ప్రిఫర్ చేస్తారు అన్నమాట వాళ్ళు. యోగ మిశ్ర భక్త సాధకులు గురుకులంలో బ్రహ్మచర్యాన్ని ఓమున శబ్దాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మన్ని సంబోధిస్తారు. ఎస్, యోగ మిశ్ర భక్తులు సాధకులు మ్యాక్సిమం కూడా గురుకులంలోని బ్రహ్మచర్యాన్ని పాటించారు 100%. వాస్తవానికి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు ఒకదని చెప్పాలంటే, మన వాస్తవం ట్రెడిషనల్ గా మనం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మచర్యంలో నుంచి గృహస్థకు వెళ్ళి, గృహస్థ నుంచి వానప్రస్థకు వెళ్ళి ఒక సన్యాసంలోకి వెళ్ళాలి. ఇది యాక్చువల్ రూట్, ట్రెడిషనల్ రూట్ అనమాట. సో ఎందుకంటే లక్ష్య సాధన కోసం, ఆధ్యాత్మిక లక్ష్య సాధన కోసం అది ఇనిషియల్ స్టార్టింగ్ లెవెల్స్ లోనే ఇంద్రియాలని మనసుని బుద్ధిని కంట్రోల్ చేసేటువంటి పద్ధతుల్ని మనం ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే రేపు గృహస్థైనా కూడా అనేక అనేక విషయాల మీద మనం ఆకర్షణీయం అవ్వకుండా, ఆ మాయలో పడకుండా మనము మన ఫోకస్ ని భగవంతుని విషయాల్లోనే మనం కేంద్రీకరించి ఉండొచ్చు. అప్పుడు చాలా ఈజీ అయిపోయింది అనమాట, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ అయిపోయి తర్వాత చాలా త్వరగా ఈజీగా మనం వానప్రస్థానికి వెళ్ళిపోయింది. ఇంకా అవేవి మనల్ని, ఇంకా మిగతా ఆకర్షణ మనం ఏమి మనల్ని ఇబ్బంది పెట్టరు. కానీ ఈరోజు చూడండి, మనకి చిన్నప్పటి నుంచి ఉన్న కొన్ని అలవాట్లు లేదా కొన్ని వాసనలు మనం ఈరోజు కృషిలో ఇది పాటించాల్సి వస్తే మనం ఆల్మోస్ట్ మనం పాటించలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం, మనం ఈరోజు ఎంత కష్టపడుతున్నాం, మనం ఈరోజు పాటించలేక ఎంత కష్టపడుతున్నాం. కానీ అదే బ్రహ్మచర్యంలో బ్రహ్మచారిగా ఉంటాయి అన్ని మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచిగా మనం కానీ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ గా మనం కానీ ఆల్రెడీ సాధన చేసుకుంటే గృహస్థ జీవితంలో ఎంత ఈజీ అయిపోయిందండి. అది గృహ జీవితంలో ఎంత ఈజీ అయిపోయిందంటే అతను చాలా సులభంగా వీటి నుంచి అతను వైరాగ్యం పొందేసి అతను వానప్రస్థం వెళ్ళిపోయి ఉండొచ్చు. అతని సన్యాసి అనేది చాలా ఇంకా చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అది అటాచ్డ్లో లేడు, అటాచ్మెంట్లో లేడు, అసలు చాలా ఈజీ అయిపోయింది. అందువల్ల వాస్తవానికి ప్రతి ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి సాధన అది ఎవరైనా కావచ్చు, కర్మయోగి అవ్వచ్చు, జ్ఞానయోగి కావచ్చు, లేకపోతే అష్టాంగ యోగి కావచ్చు, భక్తి యోగి కావచ్చు, యాక్చువల్గా బ్రహ్మచర్య నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం యోగం ఇష్ట భక్తులు భక్తులు కావచ్చు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ సంస్థలు చెప్తున్నట్టుగా మాత్రం లేదు, మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, మీరు అన్ని అన్ని తినచ్చు, మీరు ఎక్కడికైనా తిరగచ్చు, మీరేం లేదు బాబు 10 నిమిషాలు మీరు ధ్యానం చేస్తే చాలు, లేదా 10 నిమిషాలు మీరు ప్రాణాయామం చేస్తే చాలు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు అనమాట. నిజంగా అది మనం అది ఎలాగైనా చేయొచ్చు అని చెప్పి దృష్టి ఇక్కడ చెప్పేసేవాడు, అలాగైనా అయ్యి ఉంటాయి చెప్పేసేవాడు. యోగ సాధన యోగ మిశ్ర భక్తిలో బ్రహ్మచర్యాన్ని పట్టడానికి అవసరం లేదులే, ఎలాగైనా మీరు చేయండి, ఒక 10 నిమిషాలు మీరు కూర్చొని చేస్తుంటే చాలు, నిలబడుకొని చేసుకోవచ్చు, లేదా కొడుకునైనా చేయొచ్చు అని, ఇవన్నీ దీంట్లో ఉండదు. ఎందుకు పర్టికులర్గా కృష్ణుడు ఈ ఈ మార్గాల్లో ముఖ్యంగా యోగ సాధన మార్గంలో మనం చేయలేము అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ కలియుగంలో మన మనకున్నటువంటి ఆయుష్కి, మనకున్నటువంటి వాళ్ళు మనకున్న శక్తికి మనం చేయలేమని క్లియర్ చేసుకొని, అందుకని చనిపోయే వ్యక్తి అంటే అర్జునుడు యుద్ధంలో అత్యంత విషయంలో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఇవన్నీ చేసే టైం లేదు, ఇవన్నీ మనం ఇవాళ ప్రాక్టీస్ చేసే అవకాశం మనకు లేదు, కానీ నేను భగవంతుని చేరుకోవాలి, నేను చేసేటువంటి యుద్ధం ద్వారా నేను శాశ్వతంగా ఇంకా నేను జన్మముక్తి చేరాలని నేను బయటపడాలి, నేను శాశ్వతంగా కృష్ణుడు చెప్పుకోవాలి. సో దానికి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాను అన్నమాట. సో కాబట్టి నువ్వు జస్ట్ నన్ను తలుచుకో, మన్మనాభావ మద్భక్తో మధ్యాది మా మనస్కురు, తొమ్మిది అధ్యాయం 30 శ్లోకంలో నన్నే తలుచుకుంటూ, నన్నే ప్రార్థిస్తూ, నన్నే నాకే ప్రణామాలు చేస్తూ నన్ను ఖచ్చితంగా నువ్వు పొందగలుగుతావు అన్నాను. అయితే అక్కడికి డెఫినెట్గా ఎస్, బ్రహ్మచర్యాన్ని పాటించకుండా కానీ అడిగి వెళ్తే ఎస్ ఆ సాధన కొంచెం టైం పట్టుతుంది, కానీ బట్ వీఆర్ ఎలిజిబుల్ టు డూ అనమాట, అంటే మనం చేయడానికి అర్హత లేదండి, మనం ఖచ్చితంగా చేయించు వాటిని. మనం బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థగా ఉన్నా, వానప్రస్థ సన్యాసిగా ఉన్నా, మనం ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్లో కృష్ణుగా తెలుపగలిగితే ఈ యోగ ద్వారా లేదా జ్ఞానం ద్వారా కర్మ ద్వారా ఏవైతే ఫలితాన్ని పొందడానికి వాళ్ళు పరిపూర్ణ అవడానికి వాళ్ళు ఏవైతే ఎంత కష్టపడతారో దాంట్లో సగభాగం ఏడు కష్టపడితే వాళ్ళకంటే బెటర్ పొజిషన్కి రీచ్ అవ్వగలుగుతాం అనమాట. అందుకే ప్రభుపాల వారు ఖచ్చితంగా ఖండిస్తారనమాట ఈ యోగ పద్ధతుల్ని, యోగ సంస్థల్ని, జ్ఞాన పద్ధతుల్ని. ఎందుకు ఖండిస్తాడంటే వీటి వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు, వీటి వల్ల మన వల్ల కాదు, ఎస్ అవి బాడిఫైడ్, ఎస్ అవన్నీ కూడా ఖచ్చితంగా భగవంతుడు నిర్దేశించిన మార్గాలే, నో డౌట్ అబౌట్ ఇట్, వాటి ద్వారా మనం భగవంతుని చేరుకోవచ్చు, కానీ ఈ కలియుగంలో అది మన వల్ల కాదు, దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి, దయచేసి వాటి గురించి కూడా మనం ఆ మార్గంలో మనం వెళ్ళి బ్రతకాల్సిన అవసరం కూడా లేదు, అదే ఆ సమయాన్ని లేదా ఆ శక్తిని మనం కానీ కృష్ణుడి సేవలోనూ కృష్ణుడిని తెలుసుకోవడంలో కృష్ణుడిని తెలుసుకోవడంలో మనం కానీ ఎక్కువ సమయం కేటాయిస్తే దానికంటే మన ఫలితాన్ని మనం పొందొచ్చు అని చెప్పి మనకి ఒక విధంగా కృష్ణుడు నెక్స్ట్ ఎంకరేజ్ చేస్తాడు అనమాట అర్జునుడిని. ఇంత 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 కష్టంగా ఉంది ఈ పద్ధతిలో అటు వాళ్ళు ఈ యోగ మిశ్ర భక్తులు నన్ను చేరుకుంటారు, కానీ నా యొక్క శుద్ధ భక్తులు అనన్య భక్తులు నన్ను ఏ విధంగా వాళ్ళు చేస్తారో దానికి నేనెంత వాళ్ళు సపోర్ట్ చేస్తాను కృష్ణుడు చెప్పరా అనమాట నెక్స్ట్. సో కాబట్టి హంబుల్ అడ్వైస్ ఏంటంటే ఉన్న సమయంలో దయచేసి ప్రభుపాద పుస్తకాలు ఎక్కడ చదవడానికి ప్రయత్నించండి. ఇంకా వాళ్ళ లెక్చర్స్ అని వీళ్ళ లెక్చర్స్ అని లేదా వాళ్ళ ఏదో పుస్తకాలని వాళ్ళ బ్రహ్మాండంగా వాళ్ళు ఏదో బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశారను లేకపోతే అయ్యని దయచేసి అనే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఒక్కసారి మనం ప్రభుపాదు వారి యొక్క జీవితం తెలుసుకునే చాలు. ఓకేనా? ప్రభుపాదు వారు మోసం చేసేందుకు అవకాశమే లేదు. మోసం చేయ మోసం చేయడం అసలు మోసం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయనే ఆయనే కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు. రాధా దామోదర్ మందిరంలో కంఫర్టబుల్ గా ఉన్నాడు, మందిరంలో హాయిగా ఉన్నాడు. తను తనకు తాను సొంతంగా హాయిగా గోలోకం వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇవాళ ఉన్న మన పరిస్థితి ఆలోచించి మనకి జస్ట్ 16 మాలలు 4 నియమాలు పాటించండి చాలు. చక్కగా భక్తుల సాంగత్యాన్ని వచ్చి సేవ చేసుకోండి. ఉన్న వచ్చే మంచి చెడులు వాటిని అర్థం చేసుకోండి. ఓర్పుతో సహనంతో ముందుకెళ్ళండి. గురువు ఆదేశాలను పాటించండి. ఇంకా మీరు మిగతావి ఒకే కుటుంబాలు ఉన్నాయి మంచిది, ఒకే ఉద్యోగాలు ఉన్నాయి మంచిది, సామాజిక స్పృహ ఉంది మంచిది, ఎస్ అవన్నీ మనకు మంచివే, నో డౌట్ అబౌట్. బట్ వీటిని తీయకలేక వీటి ద్వారా మనం మిగతా రేట్లు మెయింటైన్ చేయాలన్నమాట. దెన్ డెఫినెట్గా ఇంత కష్టపడాల్సిన అవసరం కాదు మనం. యోగ మిశ్ర భక్తుడి ఆ షట్చక్ర యోగం ఏంటి, దానిలో ప్రాణవాయువు నింపడం ఏంటి, అవన్నీ మన అగ్నిచక్రం మీద మనం కేంద్రీకరించడం ఏంటి, మన ఊహలకు కూడా మనకు అవి అందవన్నమాట. బెస్ట్ థింగ్ అంటే అది మనకు అర్థమవుతుంది, మనం ఎంత అదృష్టవంతో మనకు అర్థమవుతుంది మనం ఏ జన్మలో కృష్ణుడికి ఏ సేవ చేసుకున్నామో, భక్తులకి ఎలా సేవ చేసుకున్నామో, వాళ్ళు ఎవరి ఆశీర్వాదం మనకు తెలియదు మనకు తెలియదు అనమాట. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాం మనం. సో దాంట్లో మనం ఎదగడానికి ప్రయత్నించాలి, దాంట్లో పురోగతి చెందడానికి ప్రయత్నించాలి, ఎంత అవకాశం అంత ప్రయత్నించాలి. ఇప్పుడు మనం కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నావాలి అని చెప్పేసి మనం జస్ట్ అలాగే అక్కడే ఆగిపోకూడదు. మన పరిధిలో మనం వేయంత వరకు మన సాధనని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఇలాంటి బ్రహ్మచర్యాన్ని ఈ కాలంలో పాటించడం అతి కష్టమైనది. ఈ ప్రపంచంలో సామాజిక వ్యవస్థలో చాలా మార్పు చెందినది. అతి చిన్న వయసు నుండి బ్రహ్మచర్యాన్ని పాటించడం సాధ్యమయ్యే పని కాదు. ఈ ప్రపంచంలో సామాజిక వ్యవస్థ చాలా మార్పు చెందినది. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ లేదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలు లేవు, కంప్లీట్ గా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఏ కేటగిరీ కిందకు వస్తారో కూడా ఎవరు ఇవాళ సూచించలేదు. సో ఎవరు ఏ స్వభావంతో ఉన్నారో కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఆ రోజు స్వభావాన్ని బట్టి మన మనం చేసే వృత్తిని బట్టి మన మనం ఏ వర్ణాన్ని బట్టి ఆశ్రమాన్ని బట్టి ఈజీగా మనకి ఈజీగా గైడ్ చేసేవచ్చు అనమాట వాళ్ళు. ఓకే, నేను ఈ వర్ణం అయితే, నేను ఈ ఆశ్రమం అయితే నువ్వు ఈ విధంగా నువ్వు హ్యాపీ కృష్ణుడు చేరుకో అని చెప్పేసి గైడ్ చేయడం చాలా సులభం అయిపోయింది. కానీ ఇవాళ ఈ మోడర్నైజేషన్ అని గ్లోబలైజేషన్ అని చెప్పి పేరుతో ఎవరికి వచ్చిన రీతిలో వాళ్ళు మొత్తం వ్యవస్థనంతా కూడా అస్తవ్యస్తం అయిపోయిన తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరిని ఎట్లా గైడ్ కూడా తెలియట్లేదు. ఎవరు ఏ స్వభావంలో వాళ్ళు ఉన్నారు, ఏ మూడ్ లో వాళ్ళు ఉన్నారు, అది ఏ మోడ్ రజో తమో సత్వగుణంలో ఉన్నారా కూడా మనం అంచనా వేయలేకపోతున్నాం అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బ్రహ్మచారి పాటించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. అట్లీస్ట్ మనకి ఈ వర్ణాశ్రమ ధర్మం అయినా ఉండుంటే, 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఆ ధర్మం అయినా ఉంటే అక్కడి నుంచి ఈజీగా భాగవత ధర్మం ఇచ్చేయచ్చు. అంటే వాళ్ళ ప్రాక్టీస్ కూడా చాలా సులభం అయిపోయింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నిజంగా ఒక వ్యక్తిని అంచనా వేయడం లేదా ఒక వ్యక్తి దగ్గర కమిట్మెంట్ తీసుకోవడం, నిజంగా ఇతను ఈసారి వచ్చాడు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, పర్వాలేదు చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నాడు అని అనుకునే లోపల అతను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కి రావట్లేదు. పర్వాలేదు నీకు ఏదో మంచి వాసన ఏదో ఉన్నట్టున్నాయి, పర్వాలేదు బాగానే ఆన్సర్ చేస్తున్నాడు, బాగానే అర్థమైంది, ఓకే నెక్స్ట్ ఓకే ఇతను ఖచ్చితంగా వస్తాడులే, నెక్స్ట్ వీక్ వస్తాడు, డెఫినెట్ గా ఎంతో కొంత అర్థమైంది కాబట్టి ఇతను వస్తాడు అనుకుంటే అతను రావట్లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాల్యూ ఆఫ్ లైఫ్, లైఫ్ లో దేనికి వాల్యూ ఇవ్వాలో కూడా పూర్తిగా డిఫరెంట్ డైరెక్షన్ లో తీసుకెళ్ళిపోతుంది డైరెక్షన్ లో. సో ఇవాళ పరిస్థితుల్లో ఆల్మోస్ట్ బ్రహ్మచర్యాన్ని పాటించడం చాలా చాలా కష్టం అన్నమాట. అందులో ఈ ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ బ్రహ్మచర్య సూత్రాలు నేర్పే సంస్థ ఒక్కటి కూడా లేదు. ఎన్నో ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, దాంట్లో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతో మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, అలాగే ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఎన్నో ఉన్నాయి, కానీ బ్రహ్మచర్య సూత్రాలని నేర్పించే లేదా పాటించమని చెప్పేటువంటి ఒక్క సంస్థ కూడా లేదన్నమాట. పాయింట్ ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నడిపే వాళ్ళకి అసలు ఐడియా లేదు ఎందుకు బ్రహ్మచర్యాన్ని పాటించాలో. ఎందుకంటే జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మనం బయటపడాలంటే మనం భగవంతుడికి సంబంధం పెట్టుకోవాలి, భగవంతుడిని ధ్యానించడం, భగవంతుడిని ఎప్పుడైనా మనం భగవంతుని చేరుకోవాలన్నటువంటి ఆ లక్ష్యం ఫస్ట్ తెలియాలి కదా అందరికీ. అందరికీ ఏమో నువ్వు కలెక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇది అవ్వాలి అది అవ్వాలి, ఆ లక్ష్యాలని, లేదా నువ్వు మంచి స్పోర్ట్స్ స్టార్ అవ్వాలి, లేదా మంచి ఫిల్మ్ స్టార్ అవ్వాలి, ఈ లక్ష్యాలు పెట్టుకొని అందరూ జీవిస్తున్నారు. దానికి బ్రహ్మచర్యం అవసరం లేదు కాబట్టి బ్రహ్మచర్యం తీసుకోవాల్సిన అనే కాన్సెప్ట్ ఇక్కడ రావడానికి అవకాశం లేదు. అదే మనకి చిన్నప్పటి నుంచి లేదు, మన లక్ష్యం వచ్చేసి ఎస్ మనం ఏదైనా అవ్వచ్చు, స్పోర్ట్స్ స్టార్ అవ్వచ్చు, క్రికెట్ స్టార్ అవ్వచ్చు, లేకపోతే ఏ ఫీల్డ్ అయినా మనం వెళ్ళచ్చు, బట్ అల్టిమేట్ గోల్ నుంచి మనం కృష్ణుని చేరుకోవాలని కానీ తెలుసుంటే దెన్ ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి కదా అనేటువంటి స్పృహలో ఉండేవాళ్ళు. స్పృహ లేదు కాబట్టి ఇప్పుడు గోల్ వేరు కాబట్టి దానికి బ్రహ్మచర్య అవసరం కాబట్టి అందరూ ఎవరు కూడా బ్రహ్మచర్యాన్ని వాటి పాటించమని చెప్పమని అది నేర్పించడం చేయదు. రెండో పాయింట్, సో బ్రహ్మచర్యాన్ని పాటించమంటే చాలా మంది ఇక్కడి నుంచి పారిపోతారు, ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా భోగాన్ని కోరుకున్నప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించమంటే మనకి అది మనల్ని వాళ్ళు మనల్ని ఒక రోజు చెప్పండి కష్టపెడుతున్నాడు, మనం చాలా ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళు, మరి ఆ కష్టపడే ఇబ్బంది పరిస్థితుంది నాకెందుకు, నేనేదో ఏదో కొద్దిగా టైం పాస్ చేద్దామని నేను కొద్దిగా నేను ఏదో నా లెవెల్ నేను ఏదో కొద్దిగా చెప్పడానికి నేను వచ్చాను, మనకి బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే ఇవన్నీ నా వల్ల కాదు, నేను ఏదో కొద్దిగా హాయిగా తిందాం అనుకుంటున్నాను, హాయిగా తాగుదాం అనుకుంటున్నాను, లేకపోతే లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, మీరు పోయి బ్రహ్మచర్య సూత్రాలు పాటిస్తే నేను నాకు అవసరం లేదు ఇది అని వెళ్ళిపోతున్నాను. సో ఒకటి మనకు ఉన్నటువంటి వ్యవస్థ బ్రహ్మచర్యాన్ని పాటించడానికి ఆవశ్యకత కనిపించట్లేదు, ఒకవేళ చెప్పినా మనం దాన్ని మనకు అనుభవించేటువంటి తత్వం ఉంది కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించడం సిద్ధంగా లేదు. సో ఈ రెండు లేనప్పుడు ఆటోమేటిక్గా సంస్థలు ఎక్కడ కూడా మనకి వీటిని ఎంకరేజ్ చేయలేదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఈవెన్ మన గృహస్థ అయినప్పటికీ కూడా కొన్ని బ్రహ్మచారి సూత్రాలు పాటించాల్సి వస్తుంది. సో ఆ బ్రహ్మచారి ప్రిన్సిపల్స్ మనం తెలిసి పెట్టుకోవాలి, మనం పాటించాలి వాటిని. నాకు తెలిసి ఎంతో కొంత ధైర్యంగా లేదు మీరు మనం ఆధ్యాత్మిక జగత్తు చేరుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ నాలుగు నియమాలు పాటించాలా, ఖచ్చితంగా 16 మాలు పాటించాలి, ఎంతో కొంత గట్టిగా కొద్దిగా వినిపించని తీసుకోవాలి తప్ప మిగతా సంస్థలు ఏవి కూడా గట్టిగా చెప్పలేవు, చెప్పవు అన్నమాట. ఎందుకంటే ఎందుకులే వచ్చే వాళ్ళు కూడా రాకుండా వెళ్ళిపోతారని వాళ్ళ భయం. నేను చెప్పిన అట్లా చెప్పి స్ట్రిక్ట్ బ్రహ్మచర్య పాటించలేము ఇప్పుడు, బట్ అట్లీస్ట్ బ్రహ్మచర్య వల్ల ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఈ సూత్రాలు మనం పాటించాలా, వీటిని కనీసం మనం వాటిని మనం ప్రాక్టీస్ చేయాలని ఎంతో కొంత చెప్పేది, ఎంతో కొంత బలంగా మనం ముందు పెట్టేది మాత్రం ఇస్కాన్ తప్ప ఇంక వేరే ఇన్స్టిట్యూట్స్ లేవు. ఒకవేళ కొన్ని ఇన్స్టిట్యూట్స్ బ్రహ్మచారిని బలంగా పాటించినా వాడికి లక్ష్యం తెలియదు. అల్టిమేట్ గా లక్ష్యం కృష్ణుడు సేవించుకోవాలని కృష్ణుడు చెప్పిన ఆ లక్ష్యం ఉంది. సో అందువల్ల డెఫినెట్ గా ప్రభుపాద చెప్పినట్టుగా ఏంటి అని అంటే, చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, వాళ్ళ పరిస్థితుల్లో ఇవన్నిటికీ తావు లేదు కాబట్టి దయచేసి ఉన్న పరిస్థితిలో హరినామాలు చేసుకొని బయటపడిపోండి అంటున్నారు. మన చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో భగవన్ నామం ద్వారా తప్ప ఇక వేరే మార్గంలో భగవత్ సాక్షాత్కారం పొందడం అసాధ్యమని తేల్చేశారు. చైతన్య మహాప్రభు ఆల్రెడీ అందుకనే చాలా క్లియర్ చేసేసారు అనమాట. చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం కానీ ఆయన లైఫ్ హిస్టరీ కానీ తీసుకుంటే, సో ఎక్కడ కూడా ధ్యానానికి యోగానికి ఎక్కడ కూడా అసలు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళు ఉన్న పరిస్థితులు హరినామాలు చేసుకుని పంపండి. ఆయన సౌత్ ఇండియా టూర్ కానీ లేకపోతే బృందావన యాత్ర కానీ ఆయన చేసే యాత్రలో ఎంతో మందిని కలుసుకుంటాడు, అందరినీ హరినామంలో మునిగి తేలమంటాడు, హరినామ సంకీర్తనం చేసుకోమంటాడు. ఇంటింటికి వెళ్ళి మీరు ఏ ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ అది వానప్రస్థ గృహస్థ సన్యాస బ్రహ్మచారి దేంట్లో ఉన్నా సరే, సో బ్రాహ్మణ వైశ్యుద్ర ఏ దాంట్లో ఉన్నా సరే, దయచేసి హరినామాన్ని మాత్రం వదలొద్దు. హరినామా తప్ప మనకి వేరే మార్గం లేదు 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 ఈ కలియుగం. చైతన్య మహాప్రభు విధంగా చెప్పాలంటే మనం ఎంత అదృష్టవంతులు అంటే, చైతన్య మహాప్రభు యొక్క సంప్రదాయంలోకి మనం వచ్చామంటే డెఫినెట్ గా మనకి గోలోకానికి విధంగా చెప్పాలంటే ద్వారాలు తెచ్చుకున్నట్టు అనమాట. ఆయన ద్వారా మనం వెళ్తే, అంటే ఆయన యొక్క శిష్య పరంపరలో మనం వెళ్తే, లేకపోతే మనం ఏ మధురాక ద్వారకా లోకాలు కలవచ్చు. కానీ చైతన్య మహాప్రభు ద్వారా మనం వచ్చాము అని అంటే, మన హరినామం చేసాము అని అంటే, మన రాధాకృష్ణుల ప్రేమకి మనం దగ్గర అవుతాం అనమాట. కాబట్టి ఈ యోగ మిశ్ర భక్తిలో సాధన అనేది చాలా చాలా కష్టమైంది కలియుగానికి. ఇవన్నీ మనం అర్థం చేసుకోలేము, పాటించలేము. ఒకవేళ పాటించినా పర్ఫెక్షన్లోకి పోలేము, ఎందుకంటే ఈ యుగము యుగ ధర్మము హరినామం అనమాట. ఇంకా వాటి వల్ల మన వల్ల కాదు. ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. శివ ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవునికి జై, సంకీర్తనికి జై, గౌర హరే కృష్ణ అమ్మ అడగండి.
హరే కృష్ణ ప్రభు.
అడగండి
ప్రభు. ఇప్పుడు ఓంకారం, ఈ ఓంకారం అనే స్థితి బ్రహ్మాన్ని సూచిస్తుంది, పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. ఆ స్థితి వరకే ఉంటదా ప్రభు?
అక్కడి వరకే వెళ్తుంది అది, కృష్ణ దాకా పోదు అది, భగవంతుని చేరుకున్న దాకా పోదు. ఎక్కడో దగ్గర మనకి శుద్ధ భక్తుడు ఎంటర్ అవ్వాల, భగవంతుడి యొక్క బ్రహ్మన్ యొక్క వ్యక్తీకరణ అంటే భగవాన్ భగవంతుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలా. భగవంతత్వాన్ని అర్థం చేసుకున్న వాడికి ఆ భగవంతుడికి కృష్ణ అనే నామం ఉందని అతను తెలుసుకో